ఓం శాంతి. మురళీ డేట్ 15/11/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, జీవితంలో ఎంతో లాభం ఉంటుంది యోగంలో, నష్టపోయేది విస్మృతిలో, లాభం పొందేది స్మృతిలో. కాబట్టి మనం రోజు పరిశీలించుకోవాలి, బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేస్తున్నాము అనేది. ఈ పాపాత్ముల ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎవ్వరూ కనపడరు పుణ్యాత్మలు. ఎందుకంటే ఇది ఉన్నదే కలియుగం, తమో ప్రధాన ప్రపంచం. ఈ ప్రపంచంలో మనుషులు వేటినైతే పుణ్యకర్మలు అనుకుంటున్నారో అవి కూడా పాపాలుగా మారిపోతున్నాయి. ఎందుకు? పుణ్యకర్మ అనుకుంటున్నారు కానీ పుణ్యం తయారవటం లేదు. ఎందుకంటే వికారాలకు వశమయ్యి కర్మలు చేస్తున్నారు. బాబా స్మృతిలో ఉండి లాభాన్ని పొందండి. స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటు వైపుకు వెళ్ళకూడదు. రోజు చార్ట్ రాయాలి. బాల్యం నుండి మనతో ఏ పొరపాట్లు జరిగినాయో, పాపకర్మలు జరిగాయో అవి బాబాకు రాసివ్వాలి. కూర్చున్నా, లెగిచినా, పడుకున్నా ఏ విషయాలైతే మనస్సుని బాధ పెడుతున్నాయో, పదే పదే గుర్తొస్తున్నాయో అవి బాబాకు వినిపించి తేలిగ్గా అవ్వండి. ఇక ఎప్పుడు పాపకర్మలు చెయ్యకండి. బ్రాహ్మణ జీవితానికి ఆధారం పరమాత్మ ప్రేమ. కాని ఆ ప్రేమ ఎప్పుడు లభిస్తుంది? ఎంత అతీతంగా అవుతామో అంత ప్రేమని పొందగలుగుతాము. ప్రవృత్తిలో ఉంటున్నా ఒక్కటే గుర్తుంచుకోండి, సేవ కోసం ఉంటున్నా. ఇది మా లెక్క కాత, ఇది మా కర్మ బంధనం అని ఎప్పుడు అనుకోకండి. సేవ బంధనంలో బంధించదు. సేవ అనుకుంటే కర్మ బంధనాలన్నీ తొలగిపోతాయి. అదే సేవ భావం లేకపోతే కర్మ బంధనాలు లాగుతూ ఉంటాయి. ఎక్కడ కర్మ బంధనం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. సేవ అనుకున్నప్పుడు సంతోషం ఉంటుంది. అందుకనే కర్మ బంధనాన్ని కూడా సేవా బంధనంలో పరివర్తన చెయ్యండి. స్వస్థితి బాగున్నట్లయితే ప్రతి పరిస్థితిని దాటేయగలుగుతాము. స్వస్థితితో పరిస్థితిని దాటేవారే శ్రేష్ఠ ఆత్మలు. మనమందరం శ్రేష్ఠ ఆత్మలు. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు ఎంత సమయం బాబా స్మృతి ఉంటుంది అన్నది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే స్మృతిలోనే లాభమున్నది, విస్మృతిలో నష్టముంది. ప్రశ్న, ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయం పూర్తిగా అసంభవము మరియు ఎందుకు? జవాబు, ఇక్కడ ఎవరైనా మేము పుణ్యాత్మలము అని అనటం పూర్తిగా అసంభవం. ఎందుకంటే ఈ ప్రపంచమే కలియుగతమో ప్రధాన ప్రపంచంగా ఉంది. మనుష్యులు వేటినైతే పుణ్యకర్మగా భావిస్తారో అవి కూడా పాపాలుగా అయిపోతాయి. ఎందుకంటే ప్రతి కర్మను వికారాలకు వశమయ్యి చేస్తారు. ఓం శాంతి. ఇప్పుడు బ్రహ్మ పిల్లలమైన మేము బ్రహ్మ కుమారి కుమారులము అని పిల్లలు భావిస్తారు. ఆ తర్వాత దేవి దేవతలుగా అవుతారు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకోగలరు. మీరు తప్ప ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మ కుమారి కుమారులమైన మేము అనంతమైన చదువును చదువుతున్నాము అని మీకు తెలుసు. 84 జన్మల చదువుని కూడా చదువుతారు. సృష్టి చక్రపు చదువును కూడా చదువుతారు. మీకు పవిత్రంగా అవ్వాలి అన్న శిక్షణ లభిస్తుంది. ఇక్కడ కూర్చొని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు బాబాని తప్పకుండా స్మృతి చేస్తారు. నిజంగా మేము బాబా స్మృతిలో కూర్చున్నామా లెక్క మాయా రావణుడు బుద్ధిని ఇతర వైపులకు తీసుకు వెళ్ళాడా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. నన్నొక్కణ్ణి స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని బాబా అన్నారు. మేము బాబా స్మృతిలో ఉన్నామా లెక్క బుద్ధి ఇతర వైపులకు ఎటైనా వెళ్ళిపోయిందా అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మేము ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాం? ఎంత సమయం బుద్ధి అటూ ఇటూ భ్రమించింది అన్న స్మృతి ఉండాలి. మీ స్థితిని మీరు పరిశీలించుకోండి. ఎంత సమయమైతే బాబాని స్మృతి చేస్తారో దాని ద్వారానే పావనంగా అవుతారు. జమా మరియు నష్టపు ఖాతాని కూడా ఉంచుకోవాలి. అలవాటైనట్లయితే స్మృతి కూడా ఉంటుంది. వ్రాస్తూ ఉంటారు కూడా. డైరీ అయితే ప్రతి ఒక్కరి జేబులో ఉండనే ఉంటుంది. వ్యాపారస్తులెవరైతే ఉంటారో వారిది హద్దు డైరీ, మీది బేహద డైరీ. కావున మీ చార్టును నోట్ చేసుకోవాలి. వ్యాపారాలు మొదలైనవన్నీ చెయ్యండి, కానీ కొంత సమయం తీసి బాబాని స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. మీ లెక్క పత్రాన్ని చూసుకుంటూ మీ లాభాన్ని పెంచుకుంటూ ఉండండి, నష్టపరుచుకోకండి. మీ యుద్ధమైతే ఉంది కదా, క్షణంలో లాభం క్షణంలో నష్టం. మేము లాభం పొందామా లెక్క నష్టం పొందామా అన్నది వెంటనే తెలిసిపోతుంది. మీరు వ్యాపారస్తులు కదా, ఏ ఒక్కరూ ఈ వ్యాపారాన్ని చేస్తారు. స్మృతి ద్వారా లాభముంది, విస్మృతి ద్వారా నష్టముంది. ఇది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరికైతే ఉన్నత పదవిని పొందాలి అన్న చింత ఉంటుందో వారికి ఎంత సమయం స్మృతిలో ఉన్నా ఎంత సమయం విస్మృతిలో ఉన్నాము అన్న ఆలోచనుంటుంది. ఆత్మలైన మనందరి తండ్రి పతిత పావనుడు అని పిల్లలైన మీకు తెలుసు. నిజానికి మనం ఆత్మలం. మన ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము. ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాము. శరీరము నశ్వరమైనది, ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. హే ఆత్మ, ఈ జన్మలో చిన్నప్పటి నుండి తప్పుడు పనులేమీ చెయ్యలేదు కదా అని బాబా ప్రశ్నిస్తున్నారు. గుర్తు చేసుకోండి, 3-4 సంవత్సరాల నుండి అన్నీ గుర్తుంటాయి. నేను బాల్యం ఎలా గడిపాను, ఏమేమి చేశాను, ఏ విషయం నా హృదయం లోపల నన్ను తినటం లేదు కదా, స్మృతి చెయ్యండి. సత్తిగల్లో పాప కర్మలే ఉండవు, కావున ఏమి అడగవలసిన అవసరం కూడా ఉండదు. ఇక్కడైతే పాపాలు తప్పకుండా జరుగుతాయి. మనుష్యులు వేటినైతే పుణ్యకర్మలుగా భావిస్తారో అవి కూడా పాపాలే. ఇదంతా పాపాత్మల ప్రపంచం. మీ ఇచ్చిపుచ్చుకోవటాలు కూడా పాపాత్మలతోనే ఉన్నాయి. పుణ్యాత్మలు ఇక్కడ ఎవరూ లేరు. పుణ్యాత్మల ప్రపంచంలో పాపాత్మలు ఒక్కరు కూడా ఉండరు. అలాగే పాపాత్మల ప్రపంచంలో పుణ్యాత్మలు ఒక్కరు కూడా ఉండరు. ఏ గురువు చరణాలపైనైతే పడతారో వారు ఎవరూ పుణ్యాత్మలు కారు. ఇదంతా కలియుగం. అది తమో ప్రధానమైనది. ఇందులో పుణ్యాత్మలు ఉండటము అనేది అసంభవం. పుణ్యాత్మలుగా అయ్యేందుకే మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని బాబాని పిలుస్తారు. ఎవరైనా చాలా దాన పుణ్యాదులు చేస్తే, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తే వారు పుణ్యాత్మలు అని కాదు. వివాహాలు మొదలైన వాటి కోసం మండపాలు మొదలైనవి తయారు చేస్తారు, అది పుణ్యమేమీ కాదు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది రావణ రాజ్యం, పాపాత్మల అసూరి ప్రపంచం. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. రావణుడు ఉన్నా కాని అతన్ని గుర్తించరు. శివుని చిత్రం కూడా ఉంది కాని దానిని గుర్తించరు. పెద్ద పెద్ద శివలింగాలు మొదలైన వాటిని తయారు చేస్తారు, అయినా మళ్లీ నామరూపాల కతితుడు సర్వవ్యాపి అని అనేస్తారు. కావుననే బాబా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అన్నారు. భారతదేశంలోనే శివ్ బాబా గ్లాని జరుగుతుంది. ఏ తండ్రైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో ఆ తండ్రిని మీరు మనుష్యుల మతంపై నడిచి నిందించారు. మనిష్య మతం మరియు ఈశ్వరీయ మతం అన్న పుస్తకం కూడా ఉంది కదా. ఈ విషయాల గురించి మీకే తెలుసు. మరియు శ్రీమతంపై దేవతలుగా అవుతాము అని కూడా మీకే తెలుసు. రావణ మతంపై మళ్లీ అసూరి మనుష్యులుగా అయిపోతారు. మనిష్య మతాన్ని అసూరి మతము అని అంటారు. వారు అసూరి కర్తవ్యాలనే చేస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయమేమిటంటే వారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. కశ్చావతారం మత్స్యావతారము అని అనేస్తారు. కావున వారు ఎంత అసూరిగా అశుద్ధంగా అయిపోయారు. మీ ఆత్మ కశ్చ మత్స్య అవతారాలను తీసుకోదు, అది మనిష్య తనువులోకే వస్తుంది. మేము కశ్చ మత్స్యాలుగా అవ్వం, 84 లక్షల యోనులను ధరించము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలకు మరియు 84 లక్షల జన్మలకు ఉన్న శాతం ఎంత? అది పూర్తిగా అసత్యమే. అంశం మాత్రం కూడా సత్యం లేదు. దీని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. భారతదేశం సత్యఖండంగా ఉండేది. దానిని స్వర్గము అని పిలిచేవారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. రావణ రాజ్యాన్ని అసూరి సాంప్రదాయము అని అంటారు. ఇది ఎంత కఠినమైన పదం. అర్ధకల్పం దేవతల రాజ్యం నడుస్తుంది. లక్ష్మీనారాయణులు 1, 2, 3 అంటూ తరాలు ఉంటాయి అని బాబా అర్థం చేయించారు. మొదటి తరం, ఆ తర్వాత 2వ తరం అలా కొనసాగుతూ ఉంటుంది. మీది కూడా మొదట సూర్యవంశ రాజ్యం ఉంటుంది, ఆ తర్వాత చంద్రవంశ రాజ్యం ఉంటుంది. బాబా వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా బాగా అర్థం చేయించారు. మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. కొన్ని శాస్త్రాలలో కొన్ని రేఖ మాత్రంగా ఉన్నాయి. కాని ఆ సమయంలో ఎవరైతే పుస్తకాలను రచించారో వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబా కూడా బెనారస్ కు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారికి ఈ ప్రపంచం నచ్చేది కాదు. వారు మొత్తం గోడలపై గీతలు గీస్తూ ఉండేవారు. ఇవన్నీ బాబా చేయించేవారు. కాని ఆ సమయంలో నేను చిన్న పిల్లవాణ్ణి కదా, పూర్తిగా అర్థమయ్యేది కాదు. నా ద్వారా ఈ చేయించేవారు ఎవరో ఉన్నారు అని అనిపించేది. వినాశనం చూసినప్పుడు లోపల సంతోషం కూడా ఉండేది. రాత్రి పడుకున్నప్పుడు ఎగురుతున్నట్లుగా ఉండేది. కాని ఏమీ అర్థమయ్యేది కాదు. అలా అలా గీతలు గీసేవాడిని. ఏదో శక్తి ప్రవేశించింది అని నేను ఆశ్చర్యపోయేవాడిని. మొదట వ్యాపారాలు మొదలైనవి చేసేవాడిని. కాని తర్వాత ఏమయ్యిందంటే ఎవరిని చూస్తే వారు వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇదేంటి, నేను ఎవరిని చూస్తే వాళ్ళు కళ్ళు మూసుకుపోతున్నాయేంటి అని అనేవాడిని. మీరు ఏం చేశారు అని అంటే, ఏం చూశారు అని అంటే, వైకుంఠాన్ని చూశాము, కృష్ణుణ్ణి చూశాము అని అనేవారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలే కదా. కావున అన్నింటినీ వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్ కు వెళ్ళిపోయాను. రోజంతా కూర్చునేవాడిని. పెన్సిల్ మరియు గోడ, ఇంకా ఏ పని లేదు. బాల్యంలో ఉండేవాణ్ణి కదా. ఎప్పుడైతే ఇవన్నీ గమనించానో అప్పుడు ఇక వ్యాపారాలు మొదలైన వాటిని ఇంకా చెయ్యకూడదు, వీటిని వదిలేయాలి అని అనిపించింది. ఈ గాడిద చాకరిని వదిలేయాలి అన్న సంతోషముండేది. ఇది రావణ రాజ్యం కదా. రావణుడు తలపై గాడిద తలను చూపిస్తారు కదా. అప్పుడు ఇది రాజ్యం కాదు, ఇది గాడిద చాకిరి అన్న ఆలోచన కలిగింది. గాడిద గడియ గడియ మట్టిలో పొర్లుతూ చాకలి బట్టలనన్నిటినీ పాడు చేసేస్తుంది. మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ స్థితి ఎలా అయిపోయింది అని బాబా కూడా చెప్తున్నారు. ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. అలాగే ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇరువురూ చెప్తూ ఉంటారు. ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తారో వారినే చురుకైన వారు అని అంటారు. నెంబర్ వారీగా ఉన్నారు కదా, పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది, తప్పకుండా నెంబర్ వారీగా పదవిని పొందుతారు. ఆత్మనే తన పాత్రను కల్పకల్పము అభినయిస్తుంది. అందరూ జ్ఞానాన్ని ఒకే విధంగా చేపట్టలేరు. ఈ స్థాపనయే అద్భుతమైనది. ఇంకా ఎవరు స్థాపన జ్ఞానం ఇవ్వరు. సిక్కు ధర్మ స్థాపన జరిగింది, శుద్ధ ఆత్మ ప్రవేశించింది. కొద్ది సమయం తర్వాత సిక్కు ధర్మ స్థాపన జరుగుతుంది. వారి ముఖ్యులు ఎవరు? గురునానక్ వచ్చి జప సాహెబ్ ను తయారు చేశారు. ప్రారంభంలో కొన్ని ఆత్మలే ఉంటాయి, ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. పవిత్రులను మహాన్ ఆత్మలు అని అంటారు. ఉన్నతోన్నతుడు అని ఒక్క బాబాని అంటారు. వారు కూడా ధర్మ స్థాపన చేస్తారు, కావున వారిని ఉన్నతోన్నతులు అని అంటారు. కాని నెంబర్ వారీగా వెనకే వస్తూ ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చింది. తానొచ్చి సిక్కు ధర్మ స్థాపన చేసింది. ఆ సమయంలో గ్రంథం ఎక్కడ నుండి వస్తుంది? తప్పకుండా సుఖమణి, జప సాహెబ్ మొదలైన గ్రంథాలను తర్వాతే తయారు చేసి ఉంటారు కదా. వారు ఏమి శిక్షణను ఇస్తారు? ఉత్సాహం కలిగితే కూర్చొని బాబాని మహిమ చేస్తారు. ఈ పుస్తకాలు మొదలైనవైతే తర్వాత తయారవుతాయి. ఎప్పుడైతే చాలా మంది అవుతారో అప్పుడు తయారవుతాయి. చదివేవారు కూడా కావాలి కదా. అందరి కష్టాలు తర్వాత తయారవుతాయి. ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు శాస్త్రాలను చదివేవారు. జ్ఞానం కావాలి కదా, మొదట సతో ప్రధానంగా ఉంటారు, ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు. ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు మహిమ జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. లేకపోతే ఎవరు వృద్ధిని తీసుకురాగలరు? అనుచరులు తయారవ్వాలి కదా. సిక్కు ధర్మపు ఆత్మలు వచ్చి అనుసరిస్తాయి. అందుకు చాలా సమయం కావాలి. కొత్త ఆత్మ ఏదైతే వస్తుందో తనకు దుఃఖం కలగదు. ఇలా నియమంలో లేదు. ఆత్మ ఎప్పుడైతే సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి వస్తుందో అప్పుడు దుఃఖం కలుగుతుంది. లా కూడా ఉంది కదా. ఇక్కడంతా కలిసి ఉన్నారు. రావణ సాంప్రదాయం వారు ఉన్నారు. అలాగే రామ సాంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడిక సంపూర్ణంగా అవ్వలేదు. సంపూర్ణంగా అయితే మళ్లీ శరీరాన్ని వదిలేస్తారు. కర్మాతీత స్థితిలో ఉన్న వారికి దుఃఖం కలగదు. వారు ఈ చీచీ ప్రపంచంలో ఉండరు. వారు వెళ్ళిపోతారు. మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ఉంటారు, వారు కర్మాతీతమవ్వరు. అందరూ కర్మాతీతమై ఉండరు. అందరూ ఒకేసారి కర్మాతీతగా అవ్వరు. వినాశనమైన కొంత కొంతమందైనా బ్రతుకుతారు. ప్రళయమైతే అవ్వదు. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు అన్న గానం చేస్తారు. రావణుడి పరివారం చాలా పెద్దది, మన పరివారం చిన్నది. రావణ రాజ్యంలో లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. నిజానికి అన్నింటికన్నా పెద్ద పరివారం మనదే ఉండాలి. ఎందుకంటే దేవీ దేవతా ధర్మము అన్నింటికన్నా ముందు వచ్చే ధర్మం. ఇప్పుడైతే అందరూ కలిసిపోయారు. ఎంతో మంది క్రైస్తవులుగా అయిపోయారు. ఎక్కడైతే మనుషులు సుఖాన్ని చూస్తారో, పదవులను చూస్తారో, వారు ఆ ధర్మానికి చెందిన వారిగా అయిపోతారు. పోపు ఎప్పుడెప్పుడైతే వస్తారో అప్పుడు ఎంతో మంది క్రైస్తవులుగా అవుతారు. వృద్ధి కూడా ఎంతగానో జరుగుతూ ఉంటుంది. సత్యగంలో ఒకే కొడుకు ఒకే కూతురు ఉంటారు. ఇంకే ధర్మానికి ఇటువంటి వృద్ధి జరగదు. ఇప్పుడు చూడండి, అందరికన్నా క్రైస్తవులు ముందుకు వెళుతున్నారు. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తారో వారికి బహుమానం కూడా లభిస్తుంది. ఎందుకంటే వారికి మనుషులు కావాలి కదా. తద్వారా మిలిటరీలోని సైన్యం పెరుగుతుంది, ఉపయోగపడుతుంది. అందరూ క్రైస్తవులే. రష్యా అమెరికా వారు అందరూ క్రైస్తవులే. రెండు కోతులు పోట్లాడుకుంటే వెన్నను పిల్లి తిన్నట్లుగా ఒక కథ ఉంది. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇంతకు ముందు హిందువులు ముస్లింస్ కలిసి ఉండేవారు. ఎప్పుడైతే వేరుపడ్డారో అప్పుడిక పాకిస్తాన్ వారి కొత్త రాజ్యం తయారయ్యింది. ఇది కూడా డ్రామాగా రచింపబడింది. ఇద్దరు పోట్లాడుకుంటే యుద్ధపు సామగ్రులు మొదలైనవి కొనుక్కుంటారు. వ్యాపారాలు మొదలైనవి జరుగుతాయి. ఎవరైతే ఉన్నతోన్నతంగా ఉన్నారో వారిది ఈ వ్యాపారము. కాని డ్రామాలో విషయపు విధి మీదే. ఇది 100% తథ్యం. మిమ్మల్ని ఎవరూ జయించలేరు. మిగిలినవన్నీ అంతమైపోతాయి. కొత్త ప్రపంచంలో మన రాజ్యం ఉండదని, దానికోసమే మీరు చదువుతున్నారని మీకు తెలుసు. మీరు అర్హులుగా ఉండేవారు, ఇప్పుడు అనర్హులుగా అయిపోయారు. మళ్ళీ అర్హులుగా అవ్వాలి. పతిత పావన రా అని కూడా మహిమ చేస్తారు, కాని దాని అర్థాన్ని తెలుసుకోరు. ఇదంతా అడవి వంటిది. ఇప్పుడు బాబా వచ్చారు. వారొచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేస్తారు. అది దైవీ ప్రపంచం, ఇది అసూరి ప్రపంచం. బాబా మొత్తం మనిషి సృష్టి రూపాన్ని అర్థం చేయించారు. మనం మన ధర్మం మరిచి ధర్మ భ్రష్టులుగా అయిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. కావున అన్ని కర్మలు వికర్మలుగానే అయిపోతాయి. కర్మ వికర్మ అకర్మల గతిని బాబానే మీకు అర్థం చేయించి వెళ్లారు. తప్పకుండా నిన్న మనం ఇలా ఉండేవారిమి, మళ్ళీ ఈరోజు మేము ఈ విధంగా అవుతాము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సమీపంగా ఉన్నారు కదా, నిన్న మిమ్మల్ని దేవతలుగా తయారు చేశాను, రాజభాగ్యాన్నిచ్చాను, మళ్ళీ అదంతా ఏమయ్యింది? భక్తి మార్గంలో మనం ఎంత ధనాన్ని వ్యర్థం చేశాము అన్న స్మృతి కలిగింది. ఇది నిన్నటి విషయం కదా. బాబా వచ్చి అరచేతిలో స్వర్గాన్నిస్తారు. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోండి. కళ్ళు ఎంతగా మోసగిస్తాయో బాబా అర్థం చేయించారు. అశుద్ధమైన దృష్టిని జ్ఞానం ద్వారా శుభ్రంగా తయారు చేసుకోవాలి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, మేము స్మృతిలో ఉంటూ ఎంతగా లాభాన్ని పొందాము, మేం ఏమీ నష్టపోలేదు కదా. స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపుకు వెళ్ళింది అని మీ బేహద డైరీలో చార్ట్ వ్రాయండి. రెండో పాయింట్, ఈ జన్మలో బాల్యం నుండి తమ చేత ఏ తప్పుడు పనులు పాపపు కర్మలు జరిగాయో వాటన్నింటినీ వ్రాసుకోవాలి. ఏ విషయాల్లోనైతే మనస్సు తింటూ ఉంటుందో వాటిని బాబాకు వినిపించి తేలికైపోవాలి. ఇప్పుడిక ఎటువంటి పాప కర్మలను చెయ్యకూడదు. వరదానం కర్మ బంధనంని సేవా బంధనంలోకి పరివర్తన చేసి సర్వుల నుండి అతీతంగా మరియు పరమాత్మకు ప్రియ భవ, పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారం. కాని అతీతంగా అయినప్పుడే అది లభిస్తుంది. ప్రవృత్తిలో ఉన్న సేవ కోసమే ఉన్నారు. ఇవి లెక్కాచారాలు, కర్మ బంధనాలు అని ఎప్పుడూ భావించకండి. కాని సేవ కోసమే ఉన్నారు. సేవా బంధనంలో బంధించి ఉన్నట్లయితే కర్మ బంధనం సమాప్తమైపోతుంది. సేవా భావం లేనట్లయితే కర్మ బంధనం లాగుతూ ఉంటుంది. ఎక్కడైతే కర్మ బంధనం ఉంటుందో అక్కడ దుఃఖపు అల ఉంటుంది. సేవా బంధనంలో సంతోషముంటుంది. కావున కర్మ బంధనాన్ని సేవా బంధనంలోకి పరివర్తన చేసి అతీతంగా ప్రియంగా ఉన్నట్లయితే పరమాత్మ ప్రియులుగా అయిపోతారు. స్లోగన్, ఎవరైతే స్వస్థితి ద్వారా పరిస్థితిని దాటేస్తారో వారే శ్రేష్ట ఆత్మలు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఈ రోజుల్లో కాళ్ల కింద చక్రాలు పెట్టుకుని తేలికగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా మనల్ని నడిపిస్తున్నారు. శ్రీమతం అనే చక్రాలు పెట్టుకుంటే స్వతహాగా పురుషార్థం యొక్క స్పీడు పెరుగుతుంది మరియు సఫలత లభిస్తుంది. సేవలో ఎప్పుడు అడుగు వేసిన మూడు విషయాలు సదా గుర్తుంచుకోండి. ఒకటి, ఏక్ నామి, అంటే ఒక్క బాబా పేరు ప్రత్యక్షం చెయ్యాలి. రెండు, ఏక మతం, సేవలో సఫలత పొందాలంటే ఏక మతంగా ఉండాలి. మూడు, ఎకానమీ, పొదుపు చెయ్యండి. ఓం శాంతి.